భద్రి కార్యక్రమానికి శ్రద్ధతోటి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం. అష్టాక్షరి క్షేత్ర ప్రాంగణంలో
ఎన్నెన్నో ప్రాంతాల నుంచి ఎంతో ఉత్సాహంతో మీరందరూ వచ్చారు ఇక్కడికి. ఈ క్షేత్రాన్ని నరనారాయణ క్షేత్రము అని అంటారు. దీన్ని బదరికారణ్యము అని కూడా అంటారు. ఈ బదరికాశ్రమం ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ అని ప్రశ్న. ఎప్పటి నుంచి ఉంది ఈ బదరికాశ్రమం ఇక్కడ అంటే, మొదటి మన్వంతరం నుంచి ఉంది ఇక్కడ. మన్వంతరం అంటే తెలుసు ఎవరికైనా? మన్వంతరం అంటే 43,20,000 ఇంటూ 71, అది ఒక మన్వంతరం. అన్ని సంవత్సరాలు గడిస్తే ఒక మన్వంతరం ఉండాలి. ఎన్ని సంవత్సరాలు? 43,20,000 ఇంటూ 71, అది ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరాలు 6 గడిచే ఇది 7వ మన్వంతరం గడుస్తోంది ఇప్పుడు. అందులో 43,20,000 × 27 అనే సంవత్సరాలు గడిచాయి. అన్నేళ్ల క్రితం ఇక్కడ బదరికాశ్రమం ఏర్పడింది. నరనారాయణులు ఇక్కడ అప్పటి నుంచి ఉంటున్నారు. ఈ నరనారాయణులు అష్టాక్షరి మహామంత్రాన్ని ఇక్కడ అనుసంధానం చేస్తూ దాని యొక్క అద్భుతమైనటువంటి శక్తిని ఈ లోకమంతా అనుభవించేటట్టుగా, ఈ మానవ జాతి అంతా కూడా రక్షణ పొందేటట్టుగా చేస్తున్నారు. బదరికాశ్రమం చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం. హిమాలయాల గురించి చెబుతూ కాళిదాస్ అనే మహాకవి, అస్తి ఉత్తరస్యాం తిసి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః. హిమాలయం అనే ఒక పర్వతం ఉందండి ఉత్తర భారతంలో. అది సాక్షాత్తు దైవస్వరూపమే. అది ఈ భారత భూభాగాలంతటినీ కూడా తూర్పు నుంచి పశ్చిమం దాకా వ్యాపించి దీనిని ఒక కొలిచేటటువంటి స్కేల్లా ఉంటుందిమా అని ఆయన వర్ణిస్తాడు. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రమే. ఇలాంటి ప్రభావం దీనికి ఎందుకు వచ్చిందంటే, భగవంతుడు ఇక్కడ ప్రతి మూల అనేక రూపాల్లో ఉన్నాడు. ఈ హిమాలయ పర్వతాల్లో అని ఎన్నో రూపాల్లో ఉన్నాడు. సాధారణంగా మన దేవతా రూపాల్లో అని అనుకుంటాం. దేవతా రూపాల్లోనే కాకుండా సౌందర్యాన్ని కూడా ప్రకాశింపజేస్తూ ఇక్కడ ఉంటాడు. హిమాలయ పర్వతం అనేది అందాల్లోకెల్లా అందమైనటువంటి స్థానం. ప్రపంచంలో ఎన్నో అందాలు మనం చూస్తుంటాం, కానీ అందాలన్నింటికీ కూడా మూల కందంగా ఉంటుంది ఈ హిమాలయం అనేటటువంటి. అయితే మనం అందులో కొంత భాగమే చూస్తున్నాం. అందులో ఉండేటటువంటి ఆరంభ భాగాన్ని మాత్రం మనం చూస్తాం. ఇంకా అలా వెళుతుంటే ఇంకా ఎంతంత అద్భుతమైనటువంటి సౌందర్యం మనకి కనిపిస్తుందో అన్నమాట. సౌందర్యాలన్నీ తనలో నింపుకుని భగవంతుడు ఇక్కడ పర్వతాకారుడై ఉంటే మనం ఇక్కడికి కార్లు వేసుకొచ్చి రకరకాలుగా కార్బన్ మోనాక్సైడ్స్ ఇక్కడ వదిలిపెట్టేసి ఈ పర్వతాల్లో ఉండే అందాన్ని అంతటినీ నాశనం చేసి ఈ పర్వతాలన్నింటినీ కూడా ఎండిపోయిన రాళ్లలాగా తయారు చేస్తాయి. దట్ ఈస్ అవర్ కంట్రిబ్యూషన్. గాడ్ హ్యాస్ గివెన్ ద బ్యూటీ హియర్ అండ్ వీఆర్ స్పాయిలింగ్ ద బ్యూటీ బ్యూటీ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. మేము 1975వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చే మొదటిసారి ఆ సమయంలో క్రింద నుంచి బయలుదేరితే ఈ పైకి వచ్చేదాకా ఎన్నో చోట్ల కొండల నుంచి అలాగ సెలయేళ్ళు ధారలు క్రిందకి కాలుతూ ఉండేవి. ఇప్పుడు చూస్తే అన్ని ఎండిపోయిన కొండలు కనిపిస్తున్నాయి కదా. మీరు ప్రయాణం చేసి వచ్చుంటారు కదా, ఎలా ఉన్నాయి కొండలని. ఒకనాడు ఎప్పుడు కూడా మత్స్యదానం ఎప్పుడు కూడా నిండి ఉండేది, నీటి సమృద్ధి ఉండేది. ఎక్కడ చూసినా నీరే, ఎక్కడ చూసినా నీరే. అటు కొండల్లోకి నీరు కారుతూ ఉండేది, అలకనందా నదిలో కలుస్తూ ఉండేది. మధ్యలో ఎన్నో రకాలైనటువంటి నదులు ఉన్నాయి. ఈ అలకనందలో చేరుతూ క్రింద ఉండే హరిద్వారం దగ్గరికి చేరేటప్పటికీ ఈ అలకనంద నదికే గంగా అని పేరు వస్తుంది. అక్కడ దాకా దీన్ని గంగా అనరు, దీన్ని అలకనంద పేరుతో పిలుస్తారు. అందులో కలిసేవి చిన్న చిన్న మందాకిని, నందాకిని, ఇలాంటి పేర్లతోటి ఎన్నెన్నో నదులు దీంట్లో కలుస్తాయి. ఇది దేవతల యొక్క రాజధాని నగరం అలకాపురి అంటారు. ఇక్కడికి కొద్దిగా పైకి పెడితే కుబేరుడి యొక్క రాజ్యం ఇక్కడ అన్నమాట. కుబేరుడి యొక్క నిధులన్నీ ఇక్కడే ఉన్నాయి. అయితే ఎలా ఉన్నాయో మనకు తెలియదు, దాన్ని ఎట్లా బయటికి తీయాలో ఆ సీక్రెట్ ఏమిటో మనకు తెలియదు. తెలిస్తే అందరూ త్వరలో కాస్త పట్టుకెళ్ళిపోయేవారు. అంటారు ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ప్రాంతానికి ఇలా ఈ మూల, ఈ ఆగ్నేయపు మూల ఉండే పర్వతాన్ని కుబేర పర్వతము. దాని పైకి వెళితేట ఇప్పుడు కూడా రాత్రి సమయాల్లో కనుక అలాగా కొండ ఎక్కి వెళితే పైకి ఓపిక ఉండి దాంట్లో లతలన్నీ కూడా అట్లాగా మెరుస్తూ పైకి కనిపిస్తాయి. అవన్నీ కూడా ధనాన్ని సంరక్షణ చేస్తూ ఉండేటటువంటి లతలు అని అంటారు. అయితే వాటిని తవ్వితే మనకి పాములు, తేళ్ళు, జల్లులు కనిపిస్తాయి. మంత్ర శక్తి ఉండి వాటిని మనం ఏదైనా చేస్తే అప్పుడు నిధులు కనిపిస్తాయి, లేకపోతే కనిపించవు. మీరు వినుంటారు త్రివేంద్రం, విన్నారా? అక్కడ త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి వారి గుడి కింద ఏదో 7 గదులు ఉన్నాయి. అందులో వీడి పాపం కష్టపడి 6 గదులు ఓపెన్ చేశారు. అందులో గోల్డ్ అంత రంగానే కనిపించింది. 7వది ఓపెన్ చేయాలంటే ఎలా చేయాలో చేయలేదు. చేయడానికి ప్రయత్నం చేశారు కానీ చేసిన వాళ్ళంతా దెబ్బలు తిన్నారు. వాళ్ళ శక్తి చాలదు. ఇది మంత్రశక్తి అంటే ఈ కొండ మీద కూడా అట్లాగే మంత్రశక్తితోటి ఆ నిధులన్నీ కూడా అక్కడ ఉన్నాయి అని అంటారు. మేము ఎప్పుడు ప్రయత్నం చేసి చూడలేదు, ఎవరైనా చేశారో లేదో కూడా మనకి. అది కుబేర పర్వతం. ఆ పర్వతానికి తర్వాత ఉండే పొడవైనటువంటి మంత్రం నాకు గర పర్వతం. దానికి ఇటుపక్కన ఉండేటటువంటిది మనం కోవిడ్ చూసినటువంటిది నారాయణ పర్వతం. ఆ రెండింటికి మధ్య ప్రవహించేది అలకనంద నది. ఈ నారాయణ పర్వతానికి ఇటు ప్రక్కన మనకి ఎదురుకుండా కనిపించేది. ఇప్పుడు మనం ఈ నదికి జస్ట్ అటు పక్కన చూడగానే కనిపించేది ఊర్వశీ పర్వతం. సన్నగా షార్ట్ ఫిట్టెడ్ పర్వతంలా కనిపిస్తున్నారు కదా, దాన్ని ఊర్వశీ పర్వతం అంటారు. ఆ ఊర్వశీ పర్వతం పైన ఒక కుండ ఉంటుంది, ఉండిగా మన ఇక్కడ ఉష్ణకుండ ఉన్నట్టే, దాని పేరు ఊర్వశీ కుండము అని అంటారు. ఎవరైనా అక్కడ దాకా ఎక్కి అందులో కనుక స్నానం చేస్తే ఊర్వశిలాగా అయిపోతుంది. మరి ఎవరెక్కి ట్రై చేశారో నాకు తెలియదు కానీ కొంతసారి అవుతారు అని. ఈ ఊర్వశీ పర్వతానికి నారాయణ పర్వతానికి రెండింటికి మధ్యలో ఒక పొడవైనటువంటి పర్వతం కనిపిస్తున్నాడు ఇటు ప్రకటన వెనకాతల. అది రాత్రి కూడా మనకి ఆకాశం క్లియర్గా ఉంటే కనిపిస్తుంది, తెల్లటి మంచు పర్వతం అన్నమాట. లేదు తెల్లవారుజామున ఆకాశం కనుక క్లీన్గా ఉన్నట్టయితే మబ్బులు గడ్డ లేకుండా అప్పుడైనా మనకు కనిపిస్తుంది. సుమారు 4:30-5 ఆ టైంలో. కానీ మొదట అది బంగారు కొండలా కనిపిస్తుంది. కొంతసేపు అలాగా సూర్యుడు పైకి లేచేటప్పటికి అది వెండి కొండలా కనిపిస్తుంది. దాని పేరు నీలకంఠ పర్వతం అని అంటారు. ఆ నీలకంఠ పర్వతానికి ఇటు పక్కన బద్రీనాథ్ ఉంది, అటు పక్కన కేదార్నాథ్. ఈ నారాయణ పర్వతానికి కొంచెం అలా ముందు కిందకి దిగితే అక్కడి నుంచి ఒక దారి ఉంది, అలా బయట వెళుతుంది అన్నమాట. మనం ఈ ఆలయం ముందు నడిచి వెళ్ళిపోతే అట్లా ఒక దారి ఉంది. ఆ దారి మాట మనం అలా కొంత దూరం పెడితే అక్కడ ఒక పెద్ద ధార కనిపిస్తుంది. సుమారు 200 అడుగుల ఎత్తుని వచ్చి కిందకి ప్రవహించేటటువంటి పెద్ద ధార, దానిని వసుధార అని అంటారు. ఇదివరకు ఇక్కడ వేదవ్యాసుడు మొదలైన ఋషులంతా హోమాలు చేసుకుంటే ఆ హోమం పూర్తయిన తరువాత పూర్ణాహుతి చేస్తారు. ఆ పూర్ణాహుతి చేసేటప్పుడు దాంట్లో అర్పించేదాన్ని వసోద్ధార అని అంటారు. అందులోకి నెయ్యి పోసేవాట వసోద్ధార. ఆ నేతి ప్రవాహం అందులోంచి వచ్చి అప్పుడు అక్కడ పూర్ణాహుతి జరిగేది. అంటే ఎంతమంది ఋషులు ఉండేవారో మనకు తెలియదు, మరి ఎన్ని ఆవులు ఉండేవో తెలియదు, ఎంత నెయ్యి వచ్చేదో తెలియదు. మా మధుస్వామి చెప్పాడు నిన్న, వీళ్ళు మా స్వాములంతా కలిసి వసుధార దాకా వెళ్ళారు. ఆ వసుధార దాకా వెళ్ళి అక్కడ పక్కన చిన్న కొండ ఉంది కదా, ఆ కొండ దగ్గర నుంచి పక్కకి చూస్తే ఆ కింద భాగంలో బోలెడైన ఆవులు ఉన్నాయి, కొన్ని 100 ఆవులు ఉన్నాయి ఇప్పుడు కూడా. అయితే అవి అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. వచ్చేదానికి అలా కాసే పొద్దునకి మేత కోసం ఎక్కడికి వచ్చి ఉంటాయి, సాయంకాలం తిరిగి మళ్ళీ అవి వారి వారి స్థానాల్లో వసరిస్తున్నాయేమో. అంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఎన్నో పోయే ఆవులు పోగా ఇవి మిగిలాయంటే మరి ఆ రోజుల్లో ఇక్కడ ఎన్నో ఉండేవారో మనకు తెలియదు. ఆ ఆవులు అందించేటటువంటి నీటి వల్ల అక్కడ వాళ్ళు దాన్ని పోస్తుంటే దాని పేరు వసోద్ధార. ఆ పక్క నుంచి ఇంకా కొంచెం అలా పైకి వెళ్ళిపోతే అక్కడ లక్ష్మీ వనం అని ఒకటి ఉంది. అక్కడ చాలా మంచి మంచి ఈ భోజ వృక్షాలు ఉంటాయి. ఆ భోజ వృక్షాలకి పైన ఆ బెరడుని దాని కనుక ఇలా తీస్తే కాగితాల్లో వస్తాయి, ఆ దాని మీద మనం రాసుకోవచ్చు, పేపర్స్లో ఉంటాయన్నమాట. ఇక్కడ పక్కన మన దగ్గర దుకాణాల్లో అడుగుతుంటారు కూడా దాన్ని ఆ తీసినటువంటి బార్. అక్కడి ఇంకో కొంచెం పైకి పెడితే దానికి స్వర్గారోహణము అని పేరు, దాన్ని సతోపా అని అంటారు. సత్వపంథ అంటే సత్వ పంథ, సత్వ నిష్ఠ కలిగిన వాళ్ళు వెళ్ళదగిన మార్గంది అని పేరు. దానికి పాండవులు వారి చివరి మహాప్రస్థానం చేసినప్పుడు ఇక్కడి నుంచే వెళ్ళి ఆ సత్వపంథ దాకా వాళ్ళు వెళ్ళాలనుకున్నారు. కానీ మధ్యలో ఒక్కొక్కరు పడిపోయారు. చివరికి ధర్మరాజు గారు మాత్రం అక్కడ దాకా వెళ్ళాట. ఒక కుక్క వారితో పాటు ఉంచింది మనం వింటున్నాం కదా. అది దాటిన తర్వాత అక్కడి నుంచి అలా మెట్లు మెట్లకి ఆ మనసు ఉంటుంది, దాని పేరు స్వర్గారోహణము అని అంటారు. దాన్ని అక్కడికి పెడితే ఇంకెటు చూసినా మంచి ఏమీ కనిపించదు. అటువంటి ప్రాంతం సరే అక్కడి నుంచి మళ్ళీ మనకి కిందకి వచ్చేసామనుకోండి. ఇప్పుడు మన వసుధార అని చెప్పాను కదా, దానికి కొద్దిగా ఇటు పక్కన చూస్తే అక్కడ సరస్వతి నది మనకి కనిపిస్తుంది. ఒక కొండలోంచి కన్నం చేసుకుని బయటికి వస్తుంటుంది. చాలా అందమైనటువంటి దృశ్యం, చూడదగిన దృశ్యం. ఆ లోపల నుంచి బయటకు వచ్చి అది క్రమంగా మన ఇటుపక్కకి పడి వచ్చేటటువంటి ఆ సన్నివేశం చాలా మనస్సుని ఆకర్షించేట్టుగా ఉంటుంది అన్నమాట. దానికి సరస్వతి నది అని పేరు. మనకి సరస్వతి నది త్రివేణిదిగా కనిపిస్తుంది అని అంటుంటారు, కానీ అక్కడ మనకి అంతర్వాహికంగా తెలియదు అంటారు కదా. కానీ ఇక్కడ కనిపిస్తుంది సరస్వతి నది. అటు ప్రక్క నుంచి అంటే ఈశాన్యం వైపు నుంచి సరస్వతి వస్తుంది, ఇటు వాయువ్యం నుంచి అలకనంద నది వస్తుంది. అవి రెండు కలుస్తాయి ఒక చోట, దానికి కేశవ ప్రయాగ అని పేరు పెట్టారు. అది మొదటి ప్రయాగ అన్నాడు. ప్రయాగ అంటే రెండు నదులు కలిసి చోట ప్రయాగ అని పేరు. అది మొదటి ప్రయాగ కేశవ ప్రయాగ. ఆ తర్వాత ఈ నది క్షమించి అలా ప్రవహిస్తూ వెళ్తున్నటువంటి నెక్స్ట్ వచ్చేది విష్ణు ప్రయాగ, ఆ తర్వాత వచ్చేది నంద ప్రయాగ, ఆ తర్వాత వచ్చేది కర్ణ ప్రయాగ, ఆ తర్వాత రుద్రప్రయాగ, ఆ తర్వాత దేవప్రయాగ. దాటిన తర్వాత అక్కడ దానికి మెల్లిగా గంగా నదిగా పేరు వస్తుంది. కొన్ని ప్రయాగలు అంటే మధ్య మధ్యలో వచ్చే నదులు కలుస్తుంది. భగీరథుడు గంగానదిని పట్టుకొచ్చాడని మనం అనుకుంటాం కదా. ఆ భగీరథుడు పట్టుకొచ్చిన గంగానది కూడా ఈ ప్రయాగల్లోనే ఒక ప్రయాగగా మారింది. ఒక చోట ఆ నది అలా ప్రవహించి వచ్చి అది ఈ పైనుంచి వచ్చి అలకనంద నదితో కలిసిన చోటు దేవ ప్రయాగ. మీరంతా పైకి నుంచి పైకి వచ్చేటప్పుడు బాధలో దేవ ప్రయాగ మొట్టమొదట క్రాస్ చేసుకుంటారు కదా. ఆ దేవ ప్రయాగ అలకనంద భాగీరథి ఈ రెండు నదులు కలిస్తే అది దేవ ప్రయాగ అని. మందాకిని నదితో కలిస్తే అది రుద్రప్రయాగ. నందాకిని నదితో కలిస్తే కర్ణప్రయాగ. ఇలాగ ఒక్కొక్క నది ఒక్కొక్క నది దీంట్లో కలుస్తుంటే క్రమంగా కిందకి వెళ్ళి అద్భుతమైనటువంటి గంగా నదిగా మారుతున్నారు. దీన్నే సరస్వతి అని మీరు ఎలా అంటారు? అక్కడ త్రివేణి సంగమం దగ్గర సరస్వతి అని అంటుంటే అది మళ్ళీ మనకు ఒక డౌట్ వస్తుంది. ఎలా అంటామంటే వేదవ్యాస భగవానుడు ఇక్కడ ఉండేవాడు. ఇక్కడ 6 నెలలు ఈ బద్రికాశ్రమం తెరిచి ఉంటుంది. భగవంతుని ఆరాధన మనుషులు చేస్తారు, 6 నెలలు దేవతలు చేస్తారు. దేవతలు చేసేటప్పుడు ఇక్కడ మనుషులు ఎవరు ఉండకూడదు, క్రిందకి వెళ్ళిపోతారు. ఈ తెరిచిన 6 నెలల కాలంలోనూ వ్యాసుడు ఇక్కడ ఉండేవాడ. ఉండే ఆయన వేదాలని విభాగం చేసేవాడట, పురాణ రచన చేసేవాడట, బ్రహ్మసూత్రాలని ఆయన ఇక్కడే కంపోజ్ చేశాడు అని అంటారు. భాగవతం కూడా ఆయన ఇక్కడ ఉండే రచించాడు. నిండుదనం ఈ భాగవతాన్ని ఆయన రచించేటప్పుడు ఎక్కడ ఉండి రచించానో అని కూడా అందులో ఆయన అడ్రస్ ఇచ్చుకున్నాడు. భాగవత ప్రారంభంలోనే నేను ఇక్కడ సరస్వతీ నదికి పశ్చిమాన శమ్యాప్రాస అనే చోట ఉండి ఈ భాగవత రచన చేస్తున్నాను అని ఆయన భాగవతానికి మొదటి భాగంలోనే రాసుకున్నాడంట. ఇప్పుడు మనం అక్కడికి వెళితే ఆ సరస్వతి నది దగ్గరికి ఓ పక్క నుంచి నది వస్తూ ఉంటుంది ఇలాగా, దానికి ఇటు పక్కన అయితే పశ్చిమం, మనకి ఇది తూర్పు, ఇది పశ్చిమం, తూర్పుకి ఆపోజిట్లో ఉండేది కదా పశ్చిమం అంటే, ఇటు పక్కన పశ్చిమం, నది ఇటు పక్క నుంచి వస్తుంది, ఇటు పక్క నుంచి ఏమో ఈ అలకనంద నది వస్తుంది, ఆ రెండింటికి మధ్యలో ఒక ట్రయాంగులర్ పీస్ ఒకటి ఉంది, ఆ ట్రయాంగులర్ పీస్కి సెమ్యాప్రాస అని పేరు. అక్కడ కూర్చుని ఆయన భాగవతాన్ని నేను రాస్తున్నాను అని చెప్తున్నాడు అన్నమాట. గండి స్వామి, గండి స్వామి వారికి త్రిదండులు అది మరీ ఆ సెమ్యాప్రాస అనే ప్రాంతం అక్కడ కూర్చొని రచించానని అన్నాడు కనుక ఆ నదికి సరస్వతి అనేదే దానికి ప్రసిద్ధమైనటువంటి పేరు అని మనకి తెలుస్తుంది. ఆ సరస్వతి నది చాలా లోతుగా ఉంటుంది, రాళ్ళని కట్ చేసుకుంటూ ప్రవహిస్తుంది, ఆ కట్ అయినటువంటి రాళ్ళని కూడా భలే నున్నగా ఉంటుంది అనమాట, అలాగా పొరుగుగా సుమారుగా ఒక 250 అడుగుల ఎత్తు పైనుంచి కింద దాకా ఆ రంతప అంతమైన రాతిని కట్ చేసేసింది ఆ నీరు, ఇది అట్లా ప్రవహించింది అనమాట. ఆ నీరు అటుపక్క ఎక్కడి వస్తుందా, పాండవులు ఇటు నుంచే వెళ్ళారని చెప్పాను కదా ఇందాక, ఆ పాండవులు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వాడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ నారాయణ దర్శనం చేసుకుని దాని ది ప్రొసీడెడ్ ఫార్వర్డ్. అయితే అక్కడ ఆ సరస్వతి నది ఎట్లా దాటాలో తెలియదు, దూరం పెద్ద ఎక్కువేం లేదు కానీ లోతు చాలా ఎక్కువ ఉంది, కంటికి గట్టిగా జంప్ చేసి మధ్యలో పడ్డాడు అనుకోండి ఇంకా అడ్రస్ ఏముండదు. అంచేత అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే భీముడు ఒక పెద్ద శిలని మోసుకొచ్చి ఆ పక్క నుంచి కొండ శిలని ఆ నది మీద పెట్టేటండి, అక్కడ ఆ రాళ్ళ మధ్య ఆ కోసుకున్నటువంటి రాళ్ళలో దాన్ని అట్లా ఫిక్స్ చేసి పెట్టాడు. పెట్టేదే అది పోకుండా ఉంటే అప్పుడు దాని నుంచి వీళ్ళు నడిచి అవతల గట్టి వెళ్ళిపోయారు అని చెప్తారు. అది నిజంగా మనం వెళ్ళి అక్కడ చూస్తే దూరం నుంచి కొంచెం పక్క నుంచి సరిగ్గా అది పెట్టిన రాయిలానే ఉంటుంది, ఇటు కొండ అటు కొండ మధ్యలో అది సరిగ్గా సెట్ చేసినట్టే మనకు అనిపి. అందువల్ల మనకి ఆ చెప్పినటువంటి ఆ ఇతిహాసం మనకి అది సరి అయినదే అని అనిపిస్తుంది. దాని పేరు భీమశిల అని మనం వెళ్ళి చూడొచ్చు, దాన్ని ఓపిక ఉండే అవకాశం ఉండేవాడు రేపు పొద్దున అట్లా ఒకసారి అక్కడ దాకా వెళితే భీమశిల దాకా వెళ్ళడానికి అది ఇబ్బంది ఏమో అయితే వెళ్ళి చూసి వచ్చేయచ్చు. ఇంకా పైకి వెళ్ళాలంటే కొంచెం కాస్త ఓపిక ఉండాలి, కానీ భీమశిల దాకా చిన్న పెద్ద తేడా లేదు, అందరూ వెళ్ళచ్చు. ఆ భీమశిల దాటి ఇటుపక్క వస్తే అక్కడ ఒక వ్యాసుడు ఎప్పుడూ ఉండేటట్టు ఒక గుహ ఉంది, దాని పేరు వ్యాస గుహ. అందులో ఆయన ఉండేవాట, రాయడానికి అక్కడికి వెళ్ళేవాట. ఆ వ్యాసుడు ఉండే చోటికి కొద్దిగా దూరంలోనే గణేశుడు కూడా ఇక్కడే ఉండేవాట. వ్యాసుడు ఈ పురాణ రచన చేయాలి అని అనుకున్నప్పుడు, భారత రచన చేయాలి అని అనుకున్నప్పుడు మనకి రాయాల్సిన వాడు ఎవడైనా వాడు అవసరం లేదు, ఎవరు బాగా రాస్తారని ఆలోచిస్తే గణేశుడు అదే గుడ్ స్టాండప్ రాపర్. సో అతన్ని పిలిచి అతని చేత రాయిద్దామని అనుకున్నాడు, ఆయన గొప్పవాడే కదా. సో ఆయన అన్నట్ట నేను రాయాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయో, వేదవ్యాసుడి దగ్గర కండిషన్స్ పెట్టాడు ఆయన. ఏం కండిషన్? నేను రాయడం ప్రారంభించినప్పుడు నా పెన్ను ఆలోచమా, అలా రాస్తూనే 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 పోతా, ఇంకేత ఆగకుండా చెప్పగలరు, మధ్యలో బ్రేక్ ఇచ్చామంటే ఇంక మరి నేను రాయ అంటే వ్యాస పాప ఆలోచించారు, సర్లే ఇలా ఉండాలి మరి రాసే ప్రతి పదము కూడా అర్థం తెలిసి నువ్వు రాయాలి. రాసే ప్రతి పదము కూడా అర్థం తెలిసి నువ్వు రాయాలి. ఇప్పుడు నేను చెబితే నువ్వు రాస్తున్నాను అని రాస్తాను, ఆగకుండా నన్ను చెప్పన్నావు కదా, దట్స్ ఓకే, నేను చెప్తా. కానీ ఏదైనా ఒక పదం కానీ ఒక శ్లోకం కానీ నీకు తెలియకపోతే అక్షరం నువ్వు రాయడానికి వీళ్ళ రాయిపోవాల్సిందే అంటే నో ప్రాబ్లం అన్నాడు. అనగానే నేను రాత స్టార్ట్ చేశాను. ఆయన చెప్పడం ప్రారంభించాడు, ఈయనకి ఎప్పుడైనా ఒక చోట ఆ రాసేటటువంటి కథ చెప్పాలి అంటే దానికి జాగ్రత్తగా చూసి చెప్పాలి కదా, జ్ఞాపకం చేసుకుని. ఎక్కడైనా ఒక చోట కొంచెం తట్టలేదనుకోండి, అక్కడ చాలా కఠినంగా ఉండే శ్లోకం చెప్పేవారు. దాంతో ఆయన పాప ఆ పదాలకి అర్థం ఆలోచించడానికి కొంత టైం పట్టేది. ఓ ఆలోచించుకుంటారా, వచ్చేటప్పుడు మళ్ళీ నేను చెప్తాను. మళ్ళీ ఆయన వచ్చే లోపల ఈ మిగతా అదంతా మొత్తం తయారు చేసుకుని ప్రిపరేషన్ అయిపోయింది వాటి. ఇట్లాగే జరిగింది ఆ రచన, భారత రచన, పురాణ రచన అని మనకు చెప్తారన్నమాట. వ్యాస గుహ దగ్గరికి వెళ్తే ఆ గుహ పైన రాళ్ళన్నీ కూడా అలా అందంగా పేర్చినటువంటి ఒక దస్తర్లాగా పేపర్స్ తాళపత్రాల్లాంటివి అలా పేర్చి పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటాయండి ఆ రాళ్ళు. ఎందుకు అలా ఉంటాయి అంటే చెబుతారు, నిజానికి ఆవిడ వేదవ్యాసుడు చెప్పినటువంటి గ్రంథం చాలా ఎక్కువ, కానీ దాన్ని అంతా చదివి అర్థం చేసుకుని దాన్ని గ్రహించగలిగే వ్యక్తులు లేకపోవడం చేత అవన్నీ కూడా అలా శిలామయాలు అయిపోయాయి. మనకి కొంత జ్ఞానం లభించింది కానీ ఇంకా ఎంతో అలా ఉంటుంది. దాని తర్వాత అక్కడి నుంచి ఎలా మనం కొంచెం ముందుకు వస్తే అక్కడ మనకి వరుసగా కొన్ని పర్వతాలు కనిపిస్తాయి, ఒక నాలుగు పర్వతాలు. ఆ పర్వతం ఒక్కొక్కటి ఒక్కొక్క వేదానికి సంబంధించిన పర్వతం అని వేద పర్వతాలు అంటారు. అందులోంచి ప్రవహించే కొన్ని ధారలు ఉంటాయి, వాటిని వేద ధారలు అంటారు. మనం పూర్తిగా వేదాలు చదవలేకపోయినా కనీసం ఆ కొండల్లోంచి ప్రవహించే ధారని కాస్త మనం తీసుకుని త్రాగితే వేదం చదివినటువంటి కొంత పుణ్యమైనా తప్పకుండా వస్తుంది అని అంటారు. మనం అక్కడికి కాస్త అలా ప్రయాణం చేస్తుంటే ఆ కారేటటువంటి ధారల్లోంచి వస్తాం. ఆ నీటిని మనం జాగ్రత్త చేసుకోవచ్చు. ఈ బదరికాశ్రమంలో భగవంతుడు వచ్చేటటువంటి యాత్రికులుగా వచ్చే భక్తులుగా వచ్చేటువంటి వాడికి కష్టం కలగకూడదు అని ఆయన చక్కటి హాట్ స్ప్రింగ్ ఉష్ణకుండము అని ఇక్కడ ఏర్పాటు చేసి పెట్టాడు. ఆయన పాదాల్లోంచి ప్రవహించేటటువంటి ఆ తీర్థం ఇక్కడ ఉష్ణకుండం కింద ఏర్పడి ఉంటుంది. పైన ఎంత వాతావరణం చల్లబడితే ఆ ఉష్ణకుండంలో నీరు అంత వేడి ఉంటుంది. పైన ఎంత వాతావరణం అంత వేడిగా ఉంటే ఆ నీళ్ళు అంత నార్మల్గా ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ ఆ నీళ్ళు మాత్రం సల్ఫర్ వాసనతో ఉంటాయి. అందులో మనం స్నానం చేస్తే దేహానికి చాలా మంచిది అని అంటారు. అయితే ఎక్కువసేపు స్నానం చేస్తే కళ్ళు తిరుగుతాయి, తల కూడా తిరుగుతుంది అన్న మనం బాగానే ఉంటాం, కానీ మనకి కొంచెం బేహోష్ అయిపోతాం అన్నమాట అప్పుడప్పుడు. అంతకన్నా ఎక్కువసేపు కూర్చుంటే అని వెళ్ళదు, వచ్చేది ఒక ధార. కానీ ఆ ధారని రకరకాలుగా మన వాళ్ళు మలచి ఎక్కువ మందికి ఒకసారి స్నానం చేయడానికి అవకాశం కలిగే వివిధ కుండాలని ఏర్పాటు చేసి ఇక్కడ మార్కండేయుడు భగవంతుడి కోసం తపస్సు చేశాడట. ఆ తపస్సు చేయడానికి కూర్చున్న చోటని మార్కండేయ శిల అంటారు. గరుత్మంతుడు తపస్సు చేశాడట, దాని గరుడ శిల అని అంటారు. కుబేరుడు తపస్సు చేశాడట, దాని కుబేర శిల అంటారు. అలాగే వరాహస్వామి ఇక్కడ వేం చేసి ఉండేవాడట, వరాహ శిల అంటారు దాన్ని. అలాగే ఇక్కడ నరసింహస్వామి కూడా ఒకనాడు ఇక్కడ ఆవిర్భవించి ఉన్నాడు. దాని నరసింహ శిల అని అంటారు. ఇలా ఐదు శిలల మధ్య స్వామి ఇక్కడ వేయించేసి ఉంటాడు. నరనారాయణులు ఆచార్యుడిగా శిష్యుడిగా ఇక్కడ ఉండి, ఆచార్యుడు ఎట్లా ఉండాలో, శిష్యుడు ఎంత నిష్ఠతో ఉండాలో దాన్ని ఇక్కడ నిరూపణ చేస్తూ, ఆ మంత్రాన్ని లోకంలో ఎంతమంది అందుకున్నారు, అందించేటటువంటి వ్యక్తి శక్తి కలవాడైనా కాకపోయినా ఆ వెనకాత నుంచి వచ్చే సోర్స్ కనుక ప్రభావం కలిగింది అయితే చాలు కదా. అట్లా ఇక్కడి నుంచి ఆయన ఒక సోర్స్గా ఉండి ఆ మంత్ర శక్తిని ఎందరు ఆచార్యులు లోకంలో ఎంతమందికి అందించినా అది శక్తి తగ్గకుండా ఉండేటట్టుగా మంత్రాన్ని ఇప్పటికీ జపిస్తూనే ఉన్నారు అని అంటారు. అందుకోసమని ఇక్కడికి ఎంతోమంది మహానుభావులైనటువంటి ఆచార్యులు, ప్రతి ఆచార్యుడు, ప్రతి ధార్మికమైనటువంటి గురువు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ భగవంతుడిని దర్శించుకుని ఆ ప్రభావాన్ని ఆస్వాదించి పెడుతూ ఉంటారు, ఉన్నారు అని కూడా మనకు చెప్తాం. రామానుజాచార్య వారు కూడా ఇక్కడికి ఏం చేశారు అనే మనకు చెప్తాం. శ్రీపూర్వం పురుషోత్తమంచ బదరీ నారాయణం నైవిశం శ్రీమద్ ద్వారవతి ప్రయాణ మధుర అయోధ్యా గయ పుష్కరం సాలగ్రామగిరి విశేష్య రమతే రామానుజోయం ముని అని వారు సంచారం చేసినటువంటి క్షేత్రాల గురించి మనకి తెలియజేస్తూ అందులో బదరికాశ్రమం కూడా వచ్చినట్లుగా మనం చెప్తున్నారు. వారు కూడా వచ్చారు. ఇది అద్భుతమైనటువంటి పరమ భావన క్షేత్రం. ఇక్కడ ఉండేటటువంటి ప్రతి మట్టికి, మట్టి కణానికి ప్రభావం ఉంటుంది. ఇక్కడ దేవతలు ఇప్పటికీ సంచరిస్తూనే ఉంటారని అంటారు. రాత్రి కూడా ఒంటరిగా మనం అట్లా కొండల్లోకి పెడితే ఇక్కడ యక్షులు లాంటి వాళ్ళంతా కనిపిస్తారు. యక్షులు గంధర్వులు కిన్నరులు కింకుడు అంటారు కదా, వాళ్ళంతా కనిపిస్తారు. అలాగే ఇక్కడి నుంచి మన స్వర్గారోహణానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పెద్ద సరోవరం ఉంది మధ్యలో, ఆ స్వచ్ఛమైనటువంటి జలం కలిగిన సరోవరం, సత్య పద తీర్థం దాని పేరు. దాని పేరు అక్కడ పక్కన గుహ ఉంది. రాత్రిపూట కనుక అక్కడ ఉన్నట్టయితే సుమారు 1:30, 2, 3 ఆ టైం అయ్యేటప్పటికీ దాంట్లో దేవతలంతా వచ్చి స్నానాలు చేసి పెడుతూ ఉంటారట. అయితే అది ఒంటరిగా మనం ఉంటే 10 మంది కలిసి గూగుల్లో కూర్చున్నట్టు కెమెరాల వరకు కూర్చుంటే వాళ్ళు కనిపిస్తారు. మనకంటే తెలివైన వాళ్ళు కూడా ఒంటరిగా కూర్చున్నట్టే తప్పకుండా వాళ్ళు కనిపిస్తారు. అయితే ఆ ఒంటరిగా కూర్చునే ధైర్యం ఎలా కనిపిస్తారు అంటే కొంతమంది తలలే కనిపిస్తాయి అండి, బాడీ కనిపిస్తుంది. కొంతమందికి బాడీ మాత్రమే కనిపిస్తుంటే తలలు కనిపించవాడు. అది చూస్తే ఏంటంటే వీళ్ళు మనుషులేనా అన్నట్టు అనిపిస్తారు. కనుక వాళ్ళ పేరు కిమ్ పురుష, కిన్ నర అని వాళ్ళకి పేరు అన్నాడు. ఏమిటి వీడు మనుషులా, నరులా, కాదా, ఏమిటి ఇలా ఉంది తల ఒకటి అలా ఆడుతుంటే అక్కడ ఏంటి బాడీ ఒకటే తగ్గుతుంది అని అట్లాగే ఎలా అనిపిస్తుంది అండి. మేము ఎప్పుడు వెళ్ళేసామండి, మన భాగవతాచార్య వెళ్ళాడు ఎప్పుడో ఒకసారి, ఆయన సగం సగం చూసినట్టుగా జ్ఞాపకం. కానీ చాలా ప్రభావం కలిగిన ప్రాంతం అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇటు నుంచి కొంచెం కిందకి పెడితే మీరు వచ్చేటప్పుడు చూడండి హనుమాన్ చెట్టి అని ఒక ప్రాంతాన్ని చూశారు. ఆ హనుమాన్ చెట్టి దగ్గర ఆంజనేయ స్వామి భీమసేనుడికి సాక్షాత్కరించాడు. ఎందుకంటే భీమసేనుడు అరణ్యవాసం చేసే రోజుల్లో వాళ్ళ ద్రౌపది కోరింది కదా అని సౌగంధికా పుష్పాన్ని తీసుకువెళ్ళడానికి ఆయన వచ్చాడు అని మనకి భాగవతం చెప్తాం. ఆ సౌగంధికా పుష్పం ఉండేటటువంటి ఆ పుష్ప వనం ఈ పక్కనే ఉంది. ఇక్కడ దాన్ని ఫ్లవర్ వ్యాలీ అని అంటారు. ఆ ఫ్లవర్ వ్యాలీ kasta ee July sagam nunchi ante vaanalu aarambham ayin taravata nunchi shravana maasam bhadrapada maasam adantha kuda manchi pugulu aa pugulu ela entantha meru untayo kondala kondala ala pugulto untayi అది ఫ్లవర్ వ్యాలీ అని అంటారు. కానీ ఆ ఫ్లవర్ వ్యాలీ దగ్గరికి వచ్చేటాను సౌగతిగా పుష్ప సంగ్రహణ కోసం. ఆ వచ్చిన మధ్యలో హనుమంతుడిని చూశాడు. ఆ హనుమంతుడిని చూసిన ప్రాంతానికి హనుమాన్ చెట్టి అని పేరు అనమాట. ఇప్పటికి కూడా అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు అని చెప్తారు. అయితే మనలాంటి వాళ్ళకి ఆయన కనిపిస్తాడు అని మనం అనుకోలేము. ఎందుకంటే మనం అల్పశక్తి కలవాళ్ళం, అల్ప జ్ఞానం కలవాడడం కనుక మళ్ళాంటి వాడికి ఆయన కనిపించడం చాలా కష్టం. ఆ పెద్ద స్వామి వారు శ్రీరామ మహాకృతులు చేసినప్పుడు ఇక్కడ కూడా శ్రీరామ మహాకృతులు చేసిన స్తంభం మనకి ముందర ఉంది కదా. ఆ హనుమాన్ చెట్టు దగ్గర కూడా ఒక శ్రీరామ కృతులు చేశారు 27 రోజులు. నిజానికి అక్కడ అవసరం లేదు, ఇక్కడ చేసిన తర్వాత. ఎందుకంటే అక్కడ ఏం కదా, ఊరు లేదు, జనాలు ఉంటారు. కానీ ఆంజనేయ స్వామి ఉన్న చోటు కనుక అక్కడ తప్పకుండా చెయ్యాలి అని 27 రోజులు అక్కడ ఉండి శ్రీరామ మహాకృతం చేసి ఆ తర్వాత రోజు సాయంకాలం పూట అలాగే వారు అనుష్ఠానం అయిపోయిన తర్వాత మరి అలా కొండల్లోకి వెళ్ళేవారట ఆంజనేయ స్వామిని దర్శించడానికి. కనిపించారు లేదో మనకైతే తెలియదు, వెళ్ళేవారు అని మనకి చెప్తుంటారు. మా గోపాలాచార్య స్వామి చెప్పేవారు. కనిపించిందా లేదా అనేది వారు వీరికి చెప్పారా లేదో తెలియదు, వేరే మన మాకైతే చెప్పలేదు. యా అది హనుమాన్ చెట్టు. సో అక్కడ ఒక సౌగంధిక వనం కూడా అక్కడ ఉందన్నమాట. అక్కడ పుష్పాలతో ఇవన్నీ ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ఆ ప్రకారం ఇంకొంచెం పైకి పెడితే అక్కడ లక్ష్మణ కుండము అని ఒకటి ఉంది. ఈ లక్ష్మణ కుండం దగ్గర ఒక మంచి సరస్సు ఉంది. అది దేనివల్ల లక్ష్మణ కుండం వచ్చింది అనేది మాకు బాగా తెలియదు. కానీ అట్లయితే దాని పేరు లక్ష్మణ కుండ అని ఉండేది మొదట. కానీ అది రాను రాను క్రమంగా అక్కడ వాళ్ళ గురువుగారు ఎవరో వెళ్ళారు కనుక దాని అక్కడ అది సమక్షేత్రం అని పంజాబీస్ అంతా సిక్కులంతా కూడా హేమకుండ సాహెబ్ అని హేమకుండ సాహెబ్ అని వాళ్ళు అక్కడ ఈ శ్రావణ మాసం వచ్చిందంటే కొన్ని వేల మంది ఆ దర్శనం కోసం అని చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ముందుల వాళ్ళ దాకా లక్షల మంది బహుశా బస్సులు, స్కూటర్లు, మోటార్ సైకిల్స్ వెళ్తూ వాళ్ళు అక్కడ గోవింద ఘాట్ దాకా నడిచొస్తారు. అక్కడ ఆ గోవింద ఘాట్ కార్లలో వస్తారు, అక్కడి నుంచి నడిచేస్తారు. ఆ వెళ్ళే వాళ్ళంతా మధ్యలో కనిపించే వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు. భోజనం అంటే వాళ్ళు రోడ్లు తింటారు కనుక ఆ రోజులు దానికి కావాల్సిన ఆహారం వ్యవస్థను కనుక బాగా చేస్తారు. అదే 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 ఫ్లవర్ వ్యాలీ అంటే వేలే ఈ ఫ్లవర్ వ్యాలీ దాటి ఇంకా పైకి ఉండాలి. ఆ హేమకుండ సాహెబ్ లక్ష్మణ కుండ్ అని అంటారు. ఇది మన క్షేత్రం. మేము ఎప్పుడు అనుకుంటున్నవాళ్ళు అండి, ఏమిటి దేవుడు శుభ్రంగా అక్కడ ఎక్కడో మన కోసం అని ఎక్కడో ప్లేన్స్లో ఉంటే హాయిగా వెళ్ళి మనం సేవించుకునేవాళ్ళం కదా. ఇంత కొండకి ఇంత చలిలో మనని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఇంత మూల కూర్చేసి లేక కూర్చున్నాడు అని మాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంటే ఆ డౌట్ వచ్చినప్పుడు మాకు ఒక సమాధానం వచ్చింది. మన దగ్గరికి ఆయన కనిపించాడు అనుకోండి ఏం చేస్తామా? ఇప్పుడు మన ఊళ్ళ దగ్గరికి మనం వెడితేనే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు నాకు ఇది కావాలి అది కావాలి పెద్ద తీసుకుంటాను కదా. ఒకటి రెండు లిస్టులా మనం వెళ్ళినప్పుడల్లా ఒక లిస్ట్ తయారు చేసుకెళ్ళి పాపం నేను మీకు ఏ ఉత్తమమైన ఫలితాలని ఇవ్వాలని నేను వస్తే పనికిరాని వెళ్ళి అడుగుతారు ఏమిటారా మీరు అని పాప ఆయన బోరు కొట్టి అసలు ఈ మనుషుల మధ్య ఇంకా నేను ఉండదు అని బహుశా అక్కడికి ఇక్కడ దాకా వచ్చేసి ఉంటాడు. ఇక్కడికి ఎవరు రారు కాబోలన్నాను, ఇంత దూరం వచ్చేస్తే ఇంకెవ్వరు రారు కదా ఈ కొండల్లో మనం తప్పించుకోబోదాం. ఇక్కడ దాకా వచ్చిన ఆయన వదలకుండా మనం ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ మళ్ళీ ఈ రోడ్లు వేసేసి ఇక్కడ మళ్ళీ బిల్డింగ్లు కట్టేసి ఇక్కడ మళ్ళీ ఫైవ్ స్టార్స్ అని ఏర్పాటు చేసేసి ఇక్కడ మళ్ళీ రకరకాల ఏర్పాట్లు అన్ని చేసేసుకుని మనం బికాస్ ఆయన వదిలిపెట్టి మనం బతకలేం కదా, ఆయన లేకుండా మనం బతకలేం కదా, ఆయన మనందరికీ ప్రాణం కనుక, మనందరికీ ఆయన ఆధారం కనుక ఆయన ఎలా వదిలిపెట్టి మనం ఉంటాం? అంచేత ఆయన ఇక్కడికి వచ్చినా వదిలిపెట్టేది లేదు, ఆయన మనం ఇక్కడికి వచ్చాం కాబోలే అనిపించేది మొట్టమొదట. తర్వాత మరీ బుద్ధిగా మన అంత చిన్నగా చేసుకోవడం అనిష్టం లేదు అనిపించింది. ఆ తర్వాత మాకు అనిపించింది మనిషికి ఏ దిక్కు విషయంలో చెప్పండి ప్రపంచంలో, మనిషికి ఏది ఎక్కువ ఇష్టం? తనంటే దానికి ఇష్టం, ఎందుకని తనంటే దానికి
అది పోతే శివంతుడు సమాధి గారు
నా అంత అందమైన వస్తువు ప్రపంచంలో లేదు వాటి. అర్థముగా నిలబడితే మన మోహన్ అర్థం తీసుకోండి బాబు, పక్కవాడికి మనం చూస్తే రాత్రి కల్లోకి వచ్చేట్టున్నా, మన వారికి అయితే మనం అందంగానే ఉంటాం కదా, అందుకే కదండి ఎంతెంత చూస్తాం, ఎన్ని రకాలుగా దానికి డ్రెస్ చేస్తాం దానికి. సో అందం అంటే ప్రపంచంలో ప్రతివాడికి ఇష్టం, దేన్ని కోరుకుంటాడు ప్రతివాడు? అందాన్ని కోరు, అందంలో ఆనందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరంద. ఏది అందం అనుకుంటాడో దాంట్లో ఆనందం ఉంటుంది. అందం అనుకోవడం మొట్టమొదటి. కాకి పిల్ల తన పిల్లను చూస్తే అప్ప మా పిల్ల ఎంత ముద్దుగా ఉందో, మీకు చూస్తే అది ఇంకో రకంగా అనిపించవచ్చు, కానీ కాకి పిల్ల కాకి ముద్దు కనుక ఆ కాకి పిల్లతో ఉన్నంతసేపు అది ఆనందిస్తుంది, అది అందం అనుకుంటే కనుక ఆనందిస్తుంది. దున్నపోతుంది మురికి గుంట అందము అని అనుకుంటున్నాను, శుభ్రంగా వెళ్ళి మురికి గుంటలో పడుకుంటుందండి, ఆ పడుకుని ఇటు అటు పొడుతుంటేదానికి ఎంత ఆనందం, మీకు చూస్తే అది వాంతి రావచ్చు, కానీ దానికి అది అందం కనుక అందులో కూర్చుంటే ఆనందం. బట్ మనిషి నిజానికి అందాన్ని తాను ఏది అందం అనుకుంటే దాన్ని ఇష్టపడతాడు. ప్రపంచంలో మామూలుగా అమెరికా వాడు చెప్పే మాట ఉంటుంది, చాలామందికి అమెరికా వాడు ఉన్నాయి, అమెరికా అని చెప్పిన వాడు, వాళ్ళ చాలా రోడ్లు ఉన్నాయండి అమెరికాలో, అందులో హైవే నెంబర్ 1 అని ఒకటి, ఎక్కడది? కాలిఫోర్నియాలో ఉంది, కాలిఫోర్నియాలో బిట్వీన్ ఎల్ఏ అండ్ శాన్ ఫ్రాన్సిస్కో, రైట్? దాన్ని రోడ్ నెంబర్ 1, హైవే నెంబర్ 1 అని అంటారు. ఎందుకు దానికి 1 అని పేరు పెట్టారంటే అది అందంలో చాలా గొప్ప అందంట రోడ్డు. ఏమిటి ఆ రోడ్లో ఉండే అందం అంటే, ఏమిటి ఆ రోడ్డుకి అందం అంటే, ఒక పక్క అంత పెసిఫిక్ సముద్రం, ఒక పక్కన పసిఫిక్ సముద్రం ఉంటుంది, రెండవ పక్కన చూస్తే ఇలా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, ఆ కొండల్లో కూడా చాలా భాగం ఘాట్ రోడ్లో ఉంటుంది అన్నమాట, ఆ రోడ్లో ప్రయాణం. అందుకోసం చాలా అందమైనటువంటి రోడ్డు, ఓ పక్క చూస్తే కొండలు, ఓ పక్కన చూస్తే పెద్ద నీళ్ళు, ఆ మధ్యలో మేఘాలు, ఇవన్నీ చూడడానికి చాలా అందంగా ఉంటాయి అని వాళ్ళు అంటారు. ఏమండి అమెరికన్ వ్యక్తి వాళ్ళు దారుణం మీరు ఆ ప్రాంతంలో ఉంటారు. పాపం వాళ్ళు ఎప్పుడు కూడా బదిలీకరమని రాదు, అందుకు వాడడానికి అంత అందమని పేరు పెట్టారు. ఇక్కడ బదరికాశ్రమానికి వస్తే ఈ రోడ్లు చూస్తే, ఈ రోడ్లు ముందర ఆ హైవే నెంబర్ 1 ఎందుకు నిజానికి కొరగావదు అని అనిపిస్తుంది. అనిపిస్తుంది మనకి, మన పిల్ల మనకి ముందు కదా. ఎంత అందమైనటువంటి మార్గాలు చాలా తిరుగుతుంటే నదీ తీరాన్ని ఆశ్రయించి రోడ్లు వేశారు. ఆ నది ఎన్ని మొక్కలు తింటూ ఉంటుంది, ఎన్ని సోయగాలు ఉంటుంది, ఎంత అందం. అప్పుడప్పుడు పైనుంచి కింద దూకుతూ ఉంటుంది, అప్పుడప్పుడు సజావుగా సాగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు చిరుగుండాలు తిరుగుతూ ఉంటుంది. ఇట్ సో క్యూట్, సో క్యూట్. ఒక పక్కన చూస్తే పెద్ద ఎత్తైన పర్వతాలు, మరో పక్కన చూస్తే లోతైనటువంటి వ్యాలీస్. ఒక్కొక్కసారి అక్కడ యాక్సిడెంట్స్ జరిగి ఆ రోడ్ల మీద ఏదైనా అయ్యి వెహికల్స్ కింద పడ్డాయనుకోండి, రేకు ముక్క కూడా దొరకదు, అందులో పడ్డ రేకు ముక్క కూడా దొరకదు, అంత ప్రవాహం ఉంటుంది. సో ఇది అందమైనటువంటి దారి, దారి కూడా. సో దారి అట్లా ఉన్న పర్వతాలు చాలా అందమైన ఈ హిమాలయాల యొక్క సౌందర్యం చూడకపోవడం ప్రపంచంలో ఉండేటటువంటి ఆ ట్రెక్కింగ్ చేసేటటువంటి వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. మంచులో ట్రెక్కింగ్ చేసేవంటి వాళ్ళు, వాళ్ళు ఏమంటారు దాన్ని స్కీయింగ్, ఆ స్కీయింగ్ చేసేటటువంటి వాళ్ళు రకరకాలుగా ఇందులో వాళ్ళు ఉండే అందాలను చూస్తూ ఆనందించాలని ఇక్కడికి వస్తుంటారు. పాస్ అంటారు దాన్ని, అలా వాళ్ళు వెళ్ళాలి ఉపయోగపడే రాళ్ళని పాస్ అని, టీ పాస్ అని, ఏదో ఇంకో పాస్ అని, ఇంకో పాస్ అని వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. స్నేక్ పాస్ అని మానసరోవర్ కూడా ఎక్కించి ఇలా వెళ్ళేటటువంటి దారులు ఉన్నాయి. భగవంతుడిని చూడడం కంటే మనకి అందాన్ని చూడడం ఎక్కువ ఇష్టం కనుక, అందాల్లోకెల్లా అతి అందం హిమాలయాలు కనుక, హిమాలయాల్లో కూడా ఈ బదరికాశ్రమం అనే ప్రాంతానికి చుట్టుపక్కల అందం అత్యద్భుతం కనుక, భగవంతుడు ఈ అందాన్ని తన శరీరంగా మార్చుకుని ఇక్కడ ఉన్నట్టయితే ఎలాగూ ఈ మనుషులు అందాలంటే ఇష్టపడతారు కనుక, ఏదో ఒక అందాన్ని చూడడానికి ఏదో ఒక రోజున ఇక్కడైతే రాక తప్పదు కనుక, ఆ రకంగా వచ్చి ఒకవేళ నన్ను చూసినా వీళ్ళంతా తరించిపోతారు పోని అని బహుశా భగవంతుడు ఇక్కడ ఈ స్థానాన్ని తన దేహంగా చేసుకుని ఆ పేరు కూడా ఎంత అందంగా పెట్టున్నా అండి, బదరీ అని బదరీ నాదు. బదరీ నాదుడు అంటే కదలకుండా స్థిరంగా కూర్చునేవాడు అని అంటాం. కదలకుండా స్థిరంగా కూర్చోవడమే స్వభావంగా కలిగిన వాడు అని అర్థం. మనకి అర నిమిషం కూర్చోవడం అంటే చాలా కష్టం. మనం ఎన్నోసార్లు పాస్టర్ స్వీకరించాట వాటిని తిట్టు ముందుకి వెనక్కి చాలా మార్చాల్సి వస్తుంది, కానీ ఆయన కూర్చున్న వాడు కూర్చున్న చోటు నుంచి ఇన్ని యుగ యుగాలు గడిచినా కదలకుండా ఈ లోకంలో ఉండేటువంటి మానవులు అందరూ రావాలి, అందరూ చూడాలి, అందరూ తరించాలి, అంతవరకు నేను ఇక్కడి నుంచి కదలనే కదలను అని కూర్చున్నాడు. కనుక ఆయన పేరు బదరి. బద అంటే స్థిరంగా ఉండేవాడు అంటాడు. అదే నేచర్ అయితే ఆయన పేరు బదరీయు. అలా కూర్చున్నటువంటి స్వామి కనుక ఆయన పేరు బదరీనాథుడు. ఇది బదరీనాథుడు అయిందనమాట. సరే కొంతమంది చెప్తుంటారు బదరి అంటే రేగి పండండి, అమ్మవారు వచ్చి ఇక్కడ రేగి చుట్టి కింద ఉన్నారు కనుక స్వామికి ఆయన జపం చేసుకుంటుంటే కాస్త ప్రొటెక్షన్ ఇద్దామని దీన్ని బదరీ క్షేత్రాన్ని వివరించిందని అంటారని అంటూ ఉంటారు, కానీ అది సరికాదు. ఎందుకంటే ఇక్కడ బదరీ చెట్లు ఇక్కడ మొలవో ఈ స్థానంలో అక్రూట్ చెట్లు వస్తాయి ఇక్కడ, అంతే తప్ప బదరి రేగి పండు ఇక్కడ రావు. వచ్చే ల్యాండ్స్ వేరు అనమాట. కొంచెం కిందకి పెడితే యాపిల్స్ ఉంటాయి. అంచేత ఇది చాలా అప్రోప్రియేట్. మన వెంకటస్వామి గారు దీన్ని మనకి అందించారన్నమాట. అలాగా అందాలని మూట కట్టుకొని ఇక్కడ కూర్చున్నాడు. ఏదో ఒకనాడు మనం వచ్చి తెలుసో తెలియకుండా నిపుణులు ముట్టుకుంటే ఏమవుతుందండి? కాలుతుంది. తెలుసో తెలియక భగవంతుని మనం చూసామనుకోండి, తెలుసో తెలియక ఆయన నామం పలికామనుకోండి, తరిస్తాం. అంతే మనం తెలియకపోయినా బద్రీనాథ్ బద్రీనాథ్ బద్రీనారాయణ బద్రీనారాయణ స్పీక్ అబౌట్ హిస్ నేమ్ టాక్ స్ప్రెడ్. నాకు బద్రీనాథి వెళ్ళడం ఇష్టం లేదండి అన్నాడు. అది కూడా దేవుడు పేరు చెప్పాడు కదా. నాకు అక్కడ మా చుట్టూ బంధువులంతా వెళ్తున్నారు, బద్రీనాథ్ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నారు, అరే నువ్వు కూడా వస్తారా ఎక్కడికి? బద్రీనాథ్ బద్రీనాథ్ ఐ డోంట్ లైక్ వాడు బద్రీనాథ్ అన్నాడు కదా. తెలుసో తెలియదో నా పేరు చెప్పావు కదా, ఓ నీ అకౌంట్లో పాతిక మార్పులు వేసేస్తున్నాను అని ఓ పాతిక పుణ్యాలు మనకి కట్టబెట్టేస్తాడు. అలాగా ఉండడం కోసమని ఇక్కడ పుట్టినటువంటి స్వామి బద్రీనాథుడు హిమాలయాల్లో పోసే అందుకోసం వచ్చి ఉంటాడు కాబోలు అని అనిపించింది. ఏమైనా ఇది మనం కోల్పోకూడదు, ఈ అందాన్ని మనం పోగొట్టుకోకూడదు, ఈ వైభవాన్ని మనం తెలుసుకోకుండా ఉండకూడదని మన గదజీయ స్వామి గారు ఇక్కడికి 1948, 49, 52, 3 ఇక్కడికి వచ్చి అక్షర లక్షాత్మకంగా ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని ఇక్కడ జపం చేశారు. ఇక్కడ జపం చేశారు ఇక్కడ ఉండి. అప్పటికి మన క్షేత్రం ఏం లేదా అప్పటికి, అసలు ఈ కొండ మీద ఏం ఉండేవి కాదు. అవతల కొండ మీద కూడా చాలా అక్కడక్కడ ఈ పక్కన భామిని అని ఈ విలేజ్ ఉంటారు. ఈ భామిని విలేజ్లోనే నరనారాయణుడు పుట్టారు. ఇక్కడ ఆ ప్రాంత ప్రకృతిలోనే కదా, ఒక రాయి మీద పుట్టారు వాళ్ళు. ఆ పుట్టిన రాయి ఇప్పటికి కూడా ప్రొటెక్ట్ చేసి పెట్టారు. దాని మీద ఆయన పుట్టాడు కనుక ఆ రాయిని డొంగా అంటారు. ఇక్కడ దాని పేరు లీలా డొంగి అంటారు అనమాట. అది ఇప్పుడు అది ఉన్న ఊరి పేరు భామిని అంటారు. మన నది పక్కన ఉన్నది అది. మన మామూలుకెళ్ళి బ్రిడ్జి నుంచి వెళ్ళి చూడచ్చు అలాగా ఆ రాతి. దాని మీదే మాతా మూర్తి అనేటటువంటి ఆవిడ ఈ నరనారాయణకి జన్మనిచ్చింది అంటారు. ప్రజాపతుల్లో ఒకడైనటువంటి ధర్మ ప్రజాపతి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెల్లో ఒక ఆమె అయినటువంటి మూర్తి అనే ఆమెను వివాహం చేసుకుంటే వాళ్ళకి కలిగినటువంటి సంతానం ఈ నరనారాయణులు అనేటటువంటి కవల పిల్లలు. వీళ్ళు కవల పిల్లలుగా ఆ మూర్తి అనేటటువంటి ఆ మహానుభావురాలకి పుట్టినటువంటి పిల్లలు అన్నమాట. అయితే పుట్టగానే అమ్మా మేము తపస్సు చేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వని అడిగారు. ఆ తల్లి యోగ్యురాలు తప్పకుండా చేసుకోండి ఆయన అంటారు. అందుకోసం అప్పటి నుంచే వాళ్ళిద్దరు ఇక్కడ తపస్సు చేస్తున్నారు. ఆవిడ కొంత పైకి వెళ్తే అక్కడ ఆవిడ ఉన్నటువంటి ఒక స్థానం ఉంది, దాని పేరు మాతామూర్తి అని అంటారు. ఆవిడ చిన్న సన్ని చిన్న టెంపుల్ అనమాట. ఏడాదిలో ఒకసారి ఈ పెరుమాళ్ళు ఎక్కడికి అక్కడికి వెళ్తారు. వామన జయంతి వస్తుంది. కృష్ణాష్టమి తర్వాత భాద్రపద మాసపు శుక్ల పక్షంలో శ్రవణ అంటారు వామన జయంతి అని అంటారు. నరనారాయణ జయంతి రోజు నడకలేదు అంటే అది వాళ్ళకి తెలియదు అప్పుడు. అసలు ఆలయం ఆ వామన జయంతి నాడు ఆ లోపల ఉండే చిన్న ఉద్భవమూర్తిని తీసుకుని మాతామూర్తి దగ్గరికి వెళ్ళి అర్చకులు అక్కడే ఆరాధన అక్కడే ప్రసాదం తయారు చేయడం అక్కడే అందరికి వినియోగం చేయడం ఇవన్నీ చేస్తారు. తిరిగి మళ్ళీ సాయంకాలం చేస్తారు ఆలయం. ఒక్కరోజు ఏడాది వచ్చింది ఆవిడ అక్కడ ఉండిపోయింది. ఈ తండ్రి గారు ఉన్నారు కదా, ఆయన ధర్మ ప్రజాపతి. ఆ వసుధార వచ్చేటటువంటి క్రింద కూర్చుని ఆయన అక్కడ తపస్సు చేసుకుంటాడు. ఆయన అక్కడ శిలారూపంగా ఉన్నాడు అని. ఆ నీరు పడేటువంటి ఒక పెద్ద స్టోన్ ఉంది, అదే ఆ ధర్మ ప్రజాపతి ఆ రూపంలో అక్కడ ఉన్నాడు అని అంటారు. మొత్తానికి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎవ్రీ పార్ట్ అండ్ పార్టికల్ ఈజ్ డివైన్. ఇట్ ఈస్ సో హైస్ ఎవ్రీ పార్ట్. దేర్ ఈస్ హిస్టరీ బిహైండ్ ఎవ్రీథింగ్. ఇది ఒక అలాంటి భావన భూమి మనం కోల్పోకూడదని మన పెద్ద స్వామి గారు 3 సార్లు వచ్చి అక్షరలక్షాత్మకంగా అంటే 40 రోజులు మంత్రాన్ని జపం చేయాలన్నమాట. అలా చేశారట. ఆ తర్వాత 1954 సంవత్సరంలో అప్పట్లో నడుచుకునే అప్పట్లో ఇక్కడ దాకా కారు నుంచేవి కాదు. మీరు వచ్చినప్పుడు కింద పీపుల్ కోట్ అని ఉంది కదా, అక్కడ దాకానే కార్లు వచ్చేవి. అక్కడ దాకా కూడా ఎక్కడి నుంచి, శ్రీనగర్ నుంచి వచ్చేది. శ్రీనగర్ దగ్గర గంగానదిని దాటాల్సి వచ్చేది పడవలో. దాటితే ఇటు పక్కకు వస్తే అప్పుడు అక్కడి నుంచి కారు శ్రీనగర్ దగ్గర నుంచి పీపుల్ కోట్ దాకా కారు నడిచేది. శ్రీనగర్ దగ్గర కారు ఎక్కడి నుంచి వచ్చేది అంటే మన హరిద్వారం దగ్గర నుంచి గడవాల మీద నుంచి బస్సు వచ్చి అలాగా శ్రీనగర్ అవసరం పెట్టినాలి. అప్పుడు ఇక్కడ పడవ దాటి ఇటు పక్కన కారు క్యాచ్ చేస్తే ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ ఇది ఇక్కడే దింపుతుంది ఉండేవారు. వాట్ ఈస్ పీపుల్ కోటి, పీపుల్ కోటి ఋషికేశ్ అప్పట్లో పెద్ద ఫేమస్గా ఉండేది కాదు, హరిద్వారే ఫేమస్గా ఉండేది. ఆ తర్వాత రోడ్లు మార్చారు. పాకిస్తాన్తో యుద్ధం జరిగిన తర్వాత చైనా వార్ 1960లో చైనాతో యుద్ధం జరిగిన తర్వాత భారతదేశానికి కాస్త ఈ రోడ్లు అన్నింటినీ కూడా బాగు చేశారు. ఈ రోడ్లు అన్నింటినీ కూడా కొంచెం చేసే ప్రారంభం చేశారు, ఇంకా ఎప్పుడు కూడా రాలేదు. కానీ కనీసం అప్పట్లో కాస్త రోడ్లు బాగా వేసే ప్రయత్నం చేసి వచ్చారన్నమాట. రోడ్లు లేని రోజుల్లో మన పెద్ద స్వామి గారు ఇక్కడికి వచ్చి 3 సార్లు జపం చేసి 4వసారి 300 మంది ఆ పండితుల్ని ఇక్కడ తీసుకొచ్చేస్తాడు. 300 మంది ఎందుకోసం? ఇక్కడ 40 రోజులుండి 10 కోట్లు జపం చేయాలి. అష్టాక్షరి మంత్రం 10 కోట్లు జపం చేస్తే 1 కోటి సార్లు హవనం చేయాలి. 1 కోటి సార్లు అంటే 10 లక్షల తర్పణం చేయాలి. అంటే 1/10, 1/10, 1/10 లాగా అనమాట. ఆ 10 లక్షల తర్పణం చేస్తే దాంట్లో 1 లక్ష పుష్పాంజలి చేయాలి. 10,000 మందికి అన్నదానం చేయాలి. 1/10, 1/10 అట్లా వస్తుంది అనమాట. స్వామివారు అంతమందిని ఇక్కడ తీసుకొస్తుంటే దక్షిణ దేశంలో ఉండేటువంటి వాళ్ళు అనంతరాచార్య స్వామివారు అంటేవాళ్ళు స్వామిని అడిగారు, ఏమండి అయ్యో ఇంట్లో కూర్చుని వీళ్ళు బతుకు వెళ్ళదీస్తున్నారు కదా, మీరు ఇంతమంది తీసుకెళ్తున్నారు అక్కడ హిమాలయాల్లోకి, మళ్ళీ ఆవిడ తీసుకొచ్చి ఏమైనా ఉందా లేకపోతే అక్కడి నుంచి అదే పని చేస్తారా అని అడిగారు. అప్పట్లో అలా ఉండేది. కాశీ యాత్ర చేయాలన్నా, ప్రయాగ యాత్ర చేయాలన్నా, బద్రీ యాత్ర చేయాలన్నా వీలునామా రాసేసి ఇంట్లో పెట్టేసి ఇటు వచ్చేవారు. తిరిగి వస్తే అదృష్టం, తిరిగి రాకపోతే అదృష్టం. తిరిగి వస్తే వీళ్ళు చూసే అదృష్టం వాళ్ళకి, తిరిగి రాకపోతే వీళ్ళకి మోక్షానికి వెళ్ళే అదృష్టం వీళ్ళకి. అలా ఉండేది వాతావరణం అప్పట్లో. ఆ సమయంలో స్వామివారి ఇక్కడికి వచ్చి 54లో శ్రీకోటి హవన మహాక్రతు కార్యక్రమాన్ని చేశారు. అది చేసినప్పుడు ఒక్కరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చక్కగా అందరూ హాయిగా మెడవడానికి తిరిగి వచ్చారు. ఆ టైంలోనే దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతానికి ఫస్ట్ ట్రైన్ ఒక యాత్రా ట్రైన్ నడిపించారు. అక్కడి నుంచి ఇక్కడ దాకా జనాన్ని తీసుకురావాలి. డెహ్రాడూన్ దాకా ఫస్ట్ యాత్రా ట్రైన్ విత్ పీపుల్ ఫ్రమ్ సౌత్ టు నార్త్. విజయవాడ నుంచి వేసేటండి అప్పుడు ఆ ట్రైన్. తర్వాత ఇప్పుడు గోడని అయిపోయి అనుకోండి. ఆ సమయంలో ఇక్కడ యాగ క్రతువు చేస్తే దాన్ని చూసినటువంటి వాళ్ళంతా ఇక్కడ స్థానికులుగా ఉండేవాళ్ళు మొదట్లో ఏవో కొన్ని రకరకాలుగా కాస్త ఇబ్బందులు పెట్టినా బట్ కార్యక్రమం పూర్తి అయ్యేటప్పటికి చూసి వాళ్ళంతా చాలా ప్రభావితులై ఇప్పుడు మనం ఉండేటటువంటి ఈ యాగాన్ని స్వామివారికి మీరు ఇక్కడ ఏదైనా చేయండి అని చెప్పారు. అప్పుడు తీసుకొని స్వామివారు ఈ ప్రాంతంలో 1954 దగ్గర నుంచి 58 దాకా ఈ భవనాన్ని కట్టారు. 58లో ఇది ఇనాగ్రేట్ అయింది. అప్పటికి ఇక్కడికి ఏం ఉండేవి కాదు, మన భవనం ఒక్కటే ఉండేది. అప్పట్లో భద్రకాశ్రమంలో మన పెద్ద స్వామి కట్టించినటువంటి అష్టాక్షరి క్షేత్రం అని దీనికి పేరు, ఇది ఒక్కటే చాలా పెద్ద స్థానంగా ఉండేది. ఇంకా ఎందుకంటే 60లో అప్పుడు ప్రెసిడెంట్గా ఉండే బాబు రాజేంద్ర ప్రసాద్ ఆయన ఇక్కడికి వచ్చి అక్కడ దర్శనాన్ని, ఆ దర్శనం అయిపోయిన తర్వాత పబ్లిక్ అడ్రస్ పెట్టాలి ఇక్కడ. కానీ పబ్లిక్ అడ్రస్ చేయాలని పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తే అప్పుడు వాతావరణం అంతా మబ్బు ఆక్రమించి వాన వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటే అలాంటి పబ్లిక్ మీటింగ్ పెట్టడానికి వీల్లేదు, ఎక్కడ పెట్టచ్చు అని వాళ్ళంతా వెతికితే ఈ క్షేత్రం కనిపించింది. అప్పుడు అక్కడ తీసుకొచ్చి దీంట్లో పెట్టారండి వాళ్ళ మీటింగ్. ఆ ఫొటోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అప్పుడు అంత అందంగా దీన్ని కట్టారండి. ఆ ఈ గోడలన్నిటికీ కూడా అద్దాలు ఉండేవి, నిలువుడు అద్దాలు. అంత మొత్తం ఉడ్డుతోటే కాన్స్ట్రక్ట్ చేశారన్నమాట. మీరు స్వామివారి అష్టోత్తరం చదివి ఉంటారు, బదరీ క్షేత్ర నిక్షిప్త సత్కైంకర్య మహానిధయే నమః అని, అలాగే చతుర్వింశతి కక్ష్యాఠ్య బదరీ సత్ర ఇదాహ అని ఒక పేరు. అంటే 24 గదులు కట్టారు, ఇక పొడుగ్గా ఉంటే 24 గదులు. ఇక్కడ పెద్ద కింద ఒక తది ఆరాధన చేయడానికి ఒక పెద్ద పొయ్యది ఉండేది, దానిపైన ఒక పెద్ద హాల్ ఉండేది. హాల్ అంటే అది కూడా చెక్కలతో కట్టి ఇలాగే ఉండేది. 1990 దాకా అదే ఉండేది, దాంట్లోనే నడిపించాం మనం కూడా. 90 తర్వాత అంటే 90 నుంచి రెనోవేషన్ స్టార్ట్ చేశాం మన చేతిలో. పాత ఉన్నాయి కానీ దీన్ని రిపేర్ చెప్పండి మాత్రం స్టార్ట్ చేశాం 90 నుంచి. అప్పుడే మనం రాజుగారి దగ్గర నుంచి దీన్ని తీసుకుని స్టార్ట్ చేశాం అన్నమాట. దాని తర్వాత 96లో మా రామేశ్వరరావు గారు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారు. అప్పుడే ఇక్కడ వారు సమాసృతులు కూడా అయ్యారు. అప్పుడు దీనికి ఈ పక్కన ఉండేటువంటి రూమ్స్ కడదామని వీటి నిర్మాణం చేశాక తర్వాత పాత రూమ్స్ తర్వాత తీసేసాం అక్కడ. ఆ తర్వాత దీన్ని కూడా మళ్ళీ దీన్ని తీసేసి కింద మధ్యలో ఒక లెవెల్ ఏర్పాటు చేసి ఇదివరకు ఆలయం ఎట్లా ఉండేదో అదే పద్ధతిలో మళ్ళీ పైన రావాలని ఇప్పుడు దీన్ని ఇలా కట్టడం జరిగింది. మొత్తం మన టీం అంతా వచ్చి దీనికి ప్లాన్ అనేది చేసి అంతా చేశారు. దీని తర్వాత మనం జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. అంటే మన పెద్ద స్వామి గారు ఇక్కడ చేసిన కార్యక్రమానికి దీన్ని వాళ్ళు ఇస్తే ఇందులో ఇది కట్టి ఎవరు మన ప్రాంతంలోంచి ఇక్కడికి వచ్చినా వాళ్ళకి కాస్త తినడానికి ఒక రెండు చారు వెతుకులైనా ఇవ్వగలగాలి. ఎందుకంటే మన ప్రాంతంలోంచి వచ్చిన వాళ్ళంతా అన్నం లేకపోతే మరి ఈ ప్రాంతానికి వస్తే మనకి రొట్టెలు తప్ప మరి ఇంకేం దొరకవు. అంటే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళకి కాస్త అన్నం పెట్టి కాస్త ఆవకాయ చారు వేసి వాళ్ళకి కాస్త ప్రసాదం అందిస్తే అందులోనే ఇది అన్నదానం చేయడానికి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. ఇప్పటికి కూడా బద్రీనారాయణ ఆలయంలో రోజు మధ్యాహ్నం కూడా కుండల్లో అన్నం వండుతారు. కుండ కుండ మీద కుండ కుండ మీద కుండ కుండ మీద కుండ అలా పెట్టి వండుతారు. ఆ వండిన అన్నాన్నే మధ్యాహ్నం పూట మనం పెట్టి చూస్తే ఇటు అటు రెండు కొండలకి కూడా నైవేద్యం పెడతారు. పెట్టిన తర్వాత దాన్ని ఎవరెవరు తీసుకుంటా ఉంటే వాళ్ళందరికీ కూడా దాన్ని ఆ కొండలతో పాటు ఇచ్చేస్తారు ప్రసాదం. ఇది అన్నదానానికి సుప్రసిద్ధ క్షేత్రం. అంటే ఇక్కడ అన్నదానం జరగాలి అని మన స్వామి ఇక్కడ అప్పటి నుంచి అన్నదానం జరిగే ఏర్పాటు చేశారు సార్. అది తర్వాత మన క్రమంగా దీన్ని ఒక శాశ్వతమైనటువంటి ఒక వ్యవస్థగా ఏర్పాటు చేసి ఇక్కడ ఉండడానికి అవకాశం ఉన్నంతవరకు వసతి. కానీ ప్రసాదం అయితే ఎంతమంది వచ్చినా ఇక్కడ ప్రసాదం పెట్టాలి అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆ క్షేత్రంలో ఉన్నాం. మీ అందరికీ తెలిసి ఉంటుంది, కేదార్నాథ్లో ఫ్లడ్స్ వచ్చాయి కదా మధ్యన ఒక 4-5 ఏళ్ళ క్రితం. ఆ వచ్చినప్పుడు కొన్ని వేల మంది పాప అక్కడ ప్రాణాలు కోల్పోయారు, దారంతా మొత్తం క్లోజ్ అయిపోయింది. అప్పుడు బదరికాశ్రమంలో ఉండేటటువంటి జనాలు కిందకి వెళ్ళడానికి కూడా అవకాశం లేకపోయింది. ఇక్కడ ఉండే దుకాణాలన్నీ మొత్తం క్లోజ్ చేసేసారు. ఎందుకంటే జనాలు మరి వాళ్ళే ఇక్కడ సుమారు 8,000 మంది జనాభా ఉండిపోయారు. వాళ్ళకి ఇంకా వేరే కిందకి వెళ్ళడానికి అవకాశం లేదు, వాళ్ళ దగ్గర చేసుకోవడానికి వసతులు లేకపోతే మన ఈ క్షేత్రాన్ని నోడల్ కేంద్రం కింద పెట్టి వచ్చిన వాళ్ళందరికీ మొత్తం ప్రసాదాలు ఇచ్చి ఏర్పాటు చేశారు 15 రోజులు. ఆ తర్వాత ఇక్కడి నుంచి కొంతమంది 5,000 మంది పంపించారు, 3,000 మంది ఆల్మోస్ట్ నెలన్నర 3,000 మంది అందరికీ కూడా రోజు చక్కగా ప్రసాదాలు పెడితే అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళలో ఒక ఈనాడు పత్రిక రిపోర్టర్ ఒక ఆయన ఉన్నాడంట, అతనన్నా అంట ఇక్కడ ఉండేటువంటి మన వాళ్ళతో మన దీన్ని నిర్వహణ చేసేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరింత బాగా చక్కగా రోజు ఆవకాయ వేసి సాంబార్ పోసి ఇవన్నీ పెట్టి ఎవరు పెడతారని కలిసి నిజానికి మన వాళ్ళు దూర దూరం ప్రయాణం చేసి ఇక్కడ రాగానే కాస్త మన వాళ్ళు వేడివేడిగా కాస్త చక్కగా అన్నం పెట్టి కాస్త జార పోసి కాస్త ఊరగాయ వేసి కాస్త ఏదో పూర్వ గీరో వేసి ఉన్నది ఏదో దాన్ని పెడితే ప్రాణం దేనికి వచ్చినట్టే ఆ అనుభవం చేసినట్టు వాళ్ళు మనకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. అక్కడికి వచ్చి ప్రస్తుతం దీన్ని ఇక్కడ శాశ్వతంగా అన్నదానం జరగడానికని ఒక వ్యవస్థ ఒక సంస్థను పెద్ద స్వామివారే ఏర్పాటు చేశారు. అది కొంతకాలం మా ఉషశ్రీ కూడా ఇక్కడ ఉండి చూసింది ఓ 10-12 ఏళ్ల పాటు. ఆ తర్వాత మా పూర్మస్వామి ఆయనకి ఒక 12 ఏళ్ల పాటు ఆయన చూశాడు. ఆ తర్వాత మా రమేష్ గుప్తా గారు కొంతకాలం దాన్ని ప్రెసిడెంట్గా ఉన్నారు. రామనాథన్ గారు డాక్టర్ రామనాథన్ గారు వారు కొంతకాలం ప్రెసిడెంట్గా ఉన్నారు. ప్రస్తుతం మా వెంకట్ గారు దానికి ప్రెసిడెంట్గా ఉండి ఈ అన్నదాన కార్యక్రమాన్ని శాశ్వతంగా జరిపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క ఏడాది ఒక్కొక్కళ్ళు క్రిందటేడాది మనం రామాంజస్వామిని ప్రతిష్ఠ చేసుకున్నాం, అతను ముందు ఏడాది. అప్పుడు మా రామేశ్వరరావు గారు మొత్తం దాని వ్యవస్థ అంతటినీ వారు చేసి పెట్టారు, శ్రీమారి రామేశ్వరరావు దంపతులు. ఈ సంవత్సరం కూడా మన పెద్ద స్వామివారి యొక్క మూర్తి ప్రతిష్టాపన మనం చేయాలి అని అనుకున్నాం. ఇది మన రామనాథన్ గారి యొక్క ప్రేరణ. అయితే అది చేయాలి అని అనుకుని దాని నిర్మాణం జరపడానికి ఒక ప్లాన్ ఇచ్చినప్పటికీ కూడా కొంచెం మధ్యలో ఏర్పాటించిన కమ్యూనికేషన్ గ్యాప్ చేత ఆ నిర్మాణం సమయంగా సాగలేదు. రామాదివారు ఎంత ఎదుగుంటే పక్కన స్వామివారి ఎక్కడ కనిపించకుండా కిందకి అయిపోయినట్టుగా అయిపోయింది. అంచేత దాన్ని మళ్ళీ మార్చి మళ్ళీ సమయంగా నిర్మాణం చేయాలి అని యాక్చువల్గా మనం రేపు దాని ప్రతిష్ట కావాల్సింది. కానీ అది మళ్ళీ బహుశా ఏ సెప్టెంబర్కో అక్టోబర్కో బహుశా పెడుతుందని అనుకుంటా. దాన్ని మళ్ళీ తీసి దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు దాని ప్రతిష్టా కార్యక్రమం కూడా జరుగుతుందన్నమాట. ఇట్లా జరుగుతోంది. ఈ క్షేత్రానికి అష్టాక్షరి క్షేత్రము అని పేరు పెట్టారనమాట మన పెద్ద స్వామివారు. దీన్ని సత్సంగ సదనం అని అంటారు. దీన్ని ఎప్పుడైనా వచ్చినప్పుడు నలుగురు కూర్చొని కాస్త భయం చేసుకోవడానికి ఏదైనా 4 విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి స్థానంగా దీన్ని భావిస్తూ ఉంటారన్నమాట. చాలా శ్రద్ధతోటి శ్రమపడి మీరంతా ఇంత దూరం చేరిపెట్టు అదృష్టవంతులు. ఇంత దూరం వచ్చామంటేనే అదృష్టం. అయితే కొంతమంది కనీసం అష్టాక్షరీ క్షేత్రం కనుక ఇది 8 సార్లు అని అష్టాక్షరీలాగా 8 అక్షరాలకి ఒక్కొక్కసారి ఒక అక్షరానికి అన్నట్టుగా 8 సార్లైనా రావాలని వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళు కూడా మనలో చాలామంది ఉన్నారు. మేము మొట్టమొదటిసారి 1975లో ఇక్కడికి వచ్చాం. 76లో ఇక్కడ కొంతకాలం ఉండే ఒక అవకాశాన్ని మన పెద్ద చేసిన వారు మాకు ఆదేశించారు. బహుశా ఎప్పుడో ఆ తర్వాత నుంచి ఎప్పుడో 1-2 ఏళ్ళు మధ్యలో లేవేమో తప్ప ప్రతి ఏడాది వచ్చి ఇక్కడ ఒకసారి స్వామి దర్శించుకొని ఇక్కడ మన వాళ్ళు చేసేటటువంటి తదియారాధన మేము కూడా ఒకసారి సేవించి వాడు ఎంత చక్కగా చేస్తున్నారో ఒకసారి ఆ భగవంతుడిని చూపించి వెళ్ళేటటువంటి ఒక కార్యక్రమం చేస్తుంది. ఏడాది మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఏడాది మన అదృష్టం ఏంటంటే ఇద్దరు జిఎస్ స్వాములు, మా కృష్ణమాచార్య స్వామి కూడా ఈసారి మనతో పాటు ఇక్కడికి రాగలిగారు. వారికి మనం చక్కగా స్వాగతం చేసుకుందాం. ఇలాంటి క్షేత్రానికి వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఇతరమైనటువంటి ఆలోచనలని పక్కన పెట్టి ఇక్కడ ఉండేటటువంటి ఆ వాయువుని ఎంత పీల్చగలిగితే అంత పీల్చాలి. ఇందాక మనం ఒక పాట విన్నాం, శ్రీహరి హరి హరి కహతి బెహతి. గంగా నది ఇక్కడ తన తరంగాలలో ప్రతి తరంగంలోంచి శ్రీహరి ఓం ఓం ఓంకారాన్ని నాదిస్తూ అది ఇక్కడ ప్రవహిస్తోంది. అది వినండి, మీ లోపల మంత్రాన్ని అనుకోండి. మంత్రాన్ని ఉపదేశం పొంది అనుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఉపదేశం పొందని వాడైనా అనుకోండి, నారాయణ మంత్రాన్ని స్మరించి. మా పెద్ద స్వామి వారికి ఒక కోరిక ఉండేది, మన పరిచయం జరిగిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ బదరికాశ్రమాన్ని మిస్ కాకూడదు. None of our people who are acquainted with us should miss this place. Everybody should come enjoy the warmth of the Badri Narayana's grace and enjoy the fine and divine breeze here and enjoy the divine bliss. No one should miss it. This is what our Swamiji used to think always. That is the reason why he created a place here and made this place as the place for offering food for everybody. Let any number of people come. There should be something to be served, some kind of food, whatever is available. May not be a 5-star food, but still some kind of food should be served for the people who ever come with good heart. That was our Swamiji's intention always. That's how he made it to function since 1958. ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది మనం వచ్చేటప్పుడు పుట్టుంటాం. పుట్టినా మనకి అంత పెద్దగా జ్ఞానం కలిగే అంత వయసు కూడా మనకి ఉంటూ ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే దోస్ హూ క్రాస్ ప్రాబబ్లీ 60+ అంతే కదా, 60 ఇయర్స్ దాటి కనీసం తర్వాత ఒక 10 ఏళ్ళైనా ఉంటే 70 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పొద్దు గొప్ప దానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఉండొచ్చు తప్ప అదర్వైజ్ మనకి తెలియడం చాలా కష్టం కదా. మన అప్పటికి పెద్దగా దీని మీద అవగాహన లేదు. మేము అప్పటి నుంచి చక్కగా ప్రతిసారి ఎప్పుడు వచ్చినా మాకు ఇక్కడ ఏదో ఒక అద్భుతమైనటువంటి ఒక సంతృప్తి, ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది, ఒక ఆనందాన్ని ఆస్వాదిస్తుంటుంది. మీరందరూ కూడా అదృష్టవంతులు. ఏడాది ఎంతో ఉత్సాహంతో అనేక ప్రాంతాల నుంచి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ అనేక అనేక మంగళ దర్శనం చేస్తారు. సమయాన్ని మిస్ చేసుకోకండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ మన జీవితంలో వస్తుందో రాదో తెలియదు కదా. అంటే ఎన్ని క్షణాలు మనకి తెలిస్తే అన్నన్ని క్షణాలు ఆ భగవత్ స్మరణతో మనం ఇక్కడ గడపడం. మన నిద్ర ఎప్పుడైనా పోవచ్చు కదా. ఇతర కబుర్లు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కదా. ఏ పనైనా ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఇలాంటి క్షేత్రాన్ని అస్తమని ఆస్వాదించలేము. సో don't miss even a fraction of a second. Utilize it properly. Enjoy the grace of God. see the beauty of the surroundings here. This is what we need. అందుకోసమని చూడండి పాపం చాలా మంది మన వాళ్ళకి కొంచెం ఇవాళ రావడం రావడం ప్రయాణం చేయడం ఆశపోయించారు. అయినా మనసేపు కూర్చోవచ్చు, తెల్లవారిదాకా కూర్చోబెట్టచ్చు, మీకు విసుగు ఉండదు. కానీ మరి కొంత రెస్ట్ ఇవ్వాలి కదా అనుకోండి, తప్పకుండా మిమ్మల్ని వదిలిపెట్టేస్తాం. ఒకసారి ఒక నిమిషం సేపు చక్కటి నామ సంకీర్తనం చేసి ఆ తర్వాత మనం క్లోజ్ చేసుకుంటాం మన సెషన్ని ఈ పూటకి. రేపు రోజున మనకి ఇక్కడ పంచ సంస్కారాలు అనే కార్యక్రమం కూడా మన వాళ్ళు పెట్టుకున్నారు. రేపు పంచ సంస్కారాలు కాని వాళ్ళు ఎవరు ఉంటారో అలాంటి వాళ్ళకి రుచి ఉన్న వాళ్ళకి ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంది, దాన్ని మనం రేపు రోజున చేసుకుంటాం. ఆ తర్వాత మన స్వాములు వెయిట్ చేస్తున్నారు, వారి యొక్క సూక్తుల్ని కూడా మనం శ్రవణం చేస్తాం. నేపాల్ స్వామి వారి సూక్తులు మేము శ్రవణం చేసి ఇవన్నీ మనం రేపు పెట్టుకుంటాం. ఎందుకంటే ఈవేళ మీరు చాలామంది ఈ పూటే ప్రయాణం చేసి వచ్చారు, చాలా అలసిపోయి ఉంటారు, కొత్త వాతావరణంలో ప్రవేశించి ఉంటారు. కింద చూస్తే మనకి కింద అంతా మండిపోతాం, ఇక్కడికి వస్తే ఫ్రీజ్ అయిపోతాం. మన చేతులు ఏమో వంగట్లేదు, చెవులు ఇటు పక్క నుంచి పోయి పోయమంటున్నాయి. వాతావరణంలో 180 degrees కాంట్రాస్ట్ కదా, మన అక్కడికి ఇక్కడికి అంత తేడా కనిపిస్తుంది మనకి. సో కొంచెం మనకి త్వరగా రెస్ట్ పుచ్చుకుంటే బాగుండవు అని అనిపిస్తూ ఉంటుంది. అయినా ఒక 5 నిమిషాలు కొత్త పాయలు హాయి చక్కగా మా అహోబిన్ స్వామివారు మంచి భజన చేస్తారు. చక్కగా చేసి ఆ తర్వాత మనం ఈ పూటకి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాం. ప్రసాదం మా అందరికీ కాస్త వేడివేడిగా కింద సిద్ధంగా ఉంటుంది, అందరూ సరిగా ప్రసాదం తీసుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఏర్పాటు చేసినటువంటి స్థానాల్లో ప్రజలు విశ్రాంతి తీసుకుంది. కానీ ఏదైనా ఎవరికైనా ఏమైనా అవసరం ఉంటే కింద మన కార్యాలయం ఉంటే దాంట్లో మీరు అడుగుది. కానీ మీకు వేడి కావాలంటే మన వాళ్ళకి అయితే ఏర్పాటు చేస్తారు, మీరు వేడి అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే చలి ప్రాంతం కనుక మనకి వేడి అవసరం ఉంటాయి. సో యూ క్యాన్ ఆస్క్ అండ్ యూ క్యాన్ గెట్ ఇట్ అవసరం. సో మీ అందరికీ మంగళ శాసనం చేస్తూ
భూపద్రీ విశాల భగవాన్ రాజా రామచంద్ర మహారాజుకి సీతామయీకి లక్ష్మణ స్వామికి హనుమాన్
ఇచ్చిన ప్రసాదం అలా చేతులు పెట్టేసుకున్నారు. మీరు చక్కగా దాన్ని తీసుకుంటూ ఉండొచ్చు.
జై శ్రీమన్నారాయణ. పొద్దున్న ఫ్లైట్ లో వచ్చినప్పుడు పాపం మొన్న మాతో పాటు ఉన్నవాడు స్వామికి ఏ తిన్నా ఏ తిన్నా అని అడుగుతుంది. ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాదు, రాత్రి తీసింది వాడు తినాలి. మేము ముచ్చుకోండి, మీరు ముచ్చుకోండి అని చెప్పాం. చాలా మంచిగా అడుగుతున్నారు, ఎంత గొప్పవాళ్ళు అని. అంటే మీరు ముచ్చుకోవట్లేదు కదండి, ఎలా తినాలి తెలియదు అంటే ఒకసారి మా వైపు తిప్పి ఓం అనండి ప్రార్థిస్తాను. ఒకసారి నామం చేద్దాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, ఉంటుంది.